ఆధునిక విజ్ఞానానికి చాలా చాలా ఎత్తులో ఉన్నది అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే భారతీయులు గొప్పవాళ్ళ, మా తాతలు లేతలు తాగారు, తాగని నువ్వేం తాగుతున్నావని, నువ్వు తాగుతుండే అరుగుతుందా అని తాగిన నేతలు. ఇక్కడ భారతీయ విజ్ఞానం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనము గొప్పవాళ్ళము కాము అన్నది కూడా మనకు గుర్తుండాలి. అదొక తప్పు జరుగుతోంది. పరివరాజకులుగా మన అహంకారాలు తలెత్తే ప్రమాదం ఉంది. మనకేదో చాలా తెలుసు అని, తెలిస్తే లాభం లేదని, ఆచరణలోకి వస్తే లాభం. తెలిస్తే లాభం ఏంటి? నాకు క్లింటన్ తెలుసు అంటావు, ఇందిరాగాంధీ తెలుసు అంటావు, ఓకే, తెలిస్తే లాభం ఏంటి? గొడవ ఏంటంటే ఇందిరాగాంధీకి నువ్వు తెలియటమే కాకుండా నేను చెప్పిన మాట వినే స్థితిలో ఉంటే నీకు లాభం. తెలియటం కాదు ముఖ్యం, తెలియటాన్ని జ్ఞానం అనుకునేటటువంటి ఒక పెద్ద భ్రమలో ఉంది సంపూర్ణ మానవ జాతి. పరివరాజకులుగా తెలుసుకొనుట అనేది జ్ఞానము కాదు, చేతనత్వంలోకి వచ్చినదే జ్ఞానము. సిగరెట్ తాగటం చాలా ప్రమాదం, తాగుడు తాగటం చాలా ప్రమాదం, గుర్రప్రందాలకు వెళ్ళటం చాలా ప్రమాదం, అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నారు? చేతనత్వంలోకి రాలేదు అది. ఆ చేతనత్వము అనే పదాన్ని అర్థం చేసుకోండి, అది కాన్షియస్నెస్ టెక్నాలజీ. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ 9 నెలలలో పుట్టబోయే శిశువు యొక్క పరిపూర్ణమైనటువంటి చేతనత్వాన్ని మార్చే విధానము భాగవతం. 12 స్కందాలలో అది చివరికి ఎలాగ తయారవుతుందో మనకు అర్థమైంది కదా. మనం చదువుకునే విద్య కాదు అది, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు బోధించవలసినటువంటి విద్య అది. అంచేత ఇవి సూత్రాలు మీరు అర్థం చేసుకోవాలి. కాన్షియస్నెస్ టెక్నాలజీ, చేతనత్వము, దీస్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్. జ్ఞానము వేరు, చేతనత్వము వేరు. ఈ డిఫరెన్స్ మనకు అర్థం కానంత వరకు భారతీయ సంస్కృతి యొక్క ఆచరణ మనం చేయలేము. మనం భారతీయ సంస్కృతి యొక్క దేవాలయాలు కానీ, భారతీయ సంస్కృతి యొక్క రిచువల్స్, క్రియాకాండలు ఎందుకు ఫలితం చూపించటం లేదు అంటే, జ్ఞానము వేరు, చేతనత్వము వేరు. ఆ చేతనత్వాన్ని అర్థం చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ భారతదేశంలో మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది. కనుక దానికి భారతీయ చేతనత్వము అంటున్నాం మనం. న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ అంటే అది న్యూటన్ రాది, ప్రకృతిలో ఉంది అది. న్యూటన్ చెప్పాడు మనకి, దాని ముందు కూడా ఎవడో చెప్పు ఉంటాడు, అప్పుడు వాడి పేరుతో చదివి ఉంటాం. సకాలేన మహత యోగో నష్ట పరంత జ్ఞాన నష్ట అయిపోతే మళ్ళీ ఆవిడ చెప్తాడు, మళ్ళీ వాడి పేరుతో దాన్ని చదువుకుంటాం. వాడు చెప్పినా చెప్పకపోయినా సూత్రాలు అవే. అంతేకా మొట్టమొదటి సూత్రము మళ్లీ మళ్లీ మీరు నేను నిరంతరము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, జ్ఞానము వేరు, చేతనత్వము వేరు. జ్ఞానము అన్నది బయట నుంచి మీరు శృతి స్మృతి వల్ల తెచ్చుకున్నది, చేతనత్వాన్ని మీరు తెచ్చుకోక్కర్లేదు, అది మీలో సహజంగానే ఉంది. ఆ తేడా అర్థం చేసుకోండి. బయట నుంచి తెచ్చుకున్నటువంటి జ్ఞానము పోతుంది, గ్యారంటీగా పోతుంది. ఈ సైంటిస్ట్ యొక్క జ్ఞానము, ఈ ప్రెసిడెంట్ యొక్క జ్ఞానము, బిజినెస్ యొక్క జ్ఞానము, ఒక్కొక్కసారి ఆ జ్ఞానము కాలానికి పాతబడిపోవచ్చు కూడా. ఇప్పుడు టైప్ రైటరు, మేము ఎంత గొప్ప టైపిస్ట్ అయినా వేస్తే ఈ కాలంలో షార్ట్ హ్యాండ్ ఏమొస్తుంది దాని బదులు కంప్యూటర్. కానీ ఏది ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి. వీడు బతికుంటే, వీడు బతికి ఉంటే ఇదివరకు అయినా ఉన్నటువంటి ఉపకరణాలతో అయినా జీవించగలడు, ఇప్పుడున్నటువంటి ఉపకరణాలని ఉపయోగించుకోగలడు, రేపు భవిష్యత్తులో ఏదైనా అద్భుతమైనటువంటి ఇంకా గొప్ప గొప్పవి వస్తే ఉపయోగించుకుంటాడు. కానీ ఎవడు? నేను. ఈ నేను అనేవాడు ఉంటేనే మిగతావన్నీ ఉపయోగించుకోగలం. కానీ విద్య ఎలా అయిపోయింది ఇప్పుడు, ఈ నేను గురించి చెప్పటం లేదు. ఈ నేను అనేటటువంటి ఫీలింగ్ ఉందే, నేను అనేటటువంటి భావన ఉందే, దాని గురించి మనం మాట్లాడటం లేదు. ఈ నేను అనేటటువంటి భావన నిద్రపోతున్నప్పుడు నిద్రాణమై ఉంటుంది, ఉంటుంది పనిచేయదు. అప్పుడు ఎవరైనా మన కాలుతో కొడితే, రోడవర్సి మీద కోపం ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే ఆయన పడుకున్నప్పుడు వచ్చి కాలుతో కొడుతూ ఉండేవారంట. అంటే అప్పుడు ఏం చేయలేడు ఆయన, ఆయనకి తెలియదు కూడా. ఆయన స్కూల్లో చదువుతున్నప్పుడు పెద్ద గుండాయి ఆయన, కష్టం, పెద్ద లీడర్ ఆయన. కానీ నిద్రపోతే పాప ఆయనకేం తెలిసేది కట్ట. అంచేత కోపంగా ఉన్న వాళ్ళకి రహస్యం తెలుసుకుని ఏం చేసేవారు, వచ్చినప్పుడు ఆయన చిన్న కొట్టించేవారు. కానీ నిద్ర అంత గాఢంగా ఉండేది, అది తెలిసేది కాదు. వీడు కొడుతున్నాడు, తిడుతున్నాడు, అలాగే మెలకుగా ఉంటే ఇది చేతనత్వం. అంటే ఈ మెలకువ, అవేర్నెస్, ఈ చేతనత్వాన్ని అర్థం చేసుకోండి. ఈ చేతనత్వం అనే దాని మీద ఈ మొత్తము రన్ అవుతుంది, మెషిన్ ఆన్ అయినట్టు అనమాట. ఈ విజ్ఞానాన్ని మర్చిపోయాం మనం. ఇది మర్చిపోయాం కనుక బయట నుంచి వచ్చేటటువంటి జ్ఞానము, బయట వచ్చేటటువంటి సైన్స్, ఇది అంతా కూడా గొప్పదే కాదంటేనే గొప్పదని. కానీ ఇదంతా ఎప్పుడు నువ్వుంటే, ఆ నేను అనేటటువంటి చేతనత్వ విజ్ఞానాన్ని ఆశ్రయించు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశిష. నువ్వు అసలు ఏమీ బాధపడక్కర్లేదు, ఇన్ని పిచ్చి పనులు చేశాను నేను, ఇన్ని తప్పుడు పనులు చేశాను నేను, ఇంకేముంది నా జీవితం అంతా అయిపోయింది, ఏం లే అక్కడ. స్వల్ప ముఖ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. ఈ జ్ఞానం ఉందే వింటం కాదు, అనుభూతి చెందగలిగితే. ఇది మీ జీవితంలో ఒక్క క్షణానికైనా దీని యొక్క భావము మీకు స్ఫురిస్తే భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి కూడా నువ్వు ముక్తి చెందుతావు అంటాడు. ఏంటి మనకి అన్నిటికంటే భయంకరమైనది? మృత్యు. నువ్వు చచ్చిపోతావురా అంటే దేన్నైనా వదిలేయండి వాడు. కానీ వాడికి నేను నిజంగా చచ్చిపోతానని నమ్మకం ఉంటే కదా, అది కూడా పోయి నువ్వు మృత్యుని దాటిస్తావు. సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి. మూడు సార్లు రిపీట్ చేస్తుంది నేను, ఒకసారి చెప్పదు అసలు. మూడు సార్లు రిపీట్ చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం మనం తర్వాత చదువుకుందాం. కానీ చెప్పినటువంటి భావాన్ని మీరు నిన్న ఇవాళ చెప్పింది చేతనత్వము అంటే ఏమిటో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. దేనివల్ల అవుతే మీరు అన్నీ గుర్తిస్తారు, కానీ ఏది దేనివల్ల ప్రభావితం చెందదో అది నేను. అది ఉంది మీలో ఆ చేతనత్వం, అది ఉంది కనుకే ఇదంతా చేయగలుగుతున్నాం మనం. కానీ ఆ సైన్స్, ఆ విజ్ఞానము జ్ఞాన విజ్ఞాన సహితం అని భగవద్గీత 7వ అధ్యాయం చెప్తాడు. దీని యొక్క జ్ఞానము, దీని యొక్క విజ్ఞానము. జ్ఞానము అంటే ఏంటి? బయట చెప్పినటువంటి జ్ఞానాల గురించి మనం మాట్లాడటంలే. ఆ చేతనత్వాన్ని మనము గుర్తించి ఉపయోగించుకోగలగటం జ్ఞానం. టెక్నాలజీ, ఇతరులు ఆ చేతనత్వ విజ్ఞానాన్ని ఎలా నేర్చుకున్నారో దాన్ని నేర్చేసుకుని వాళ్ళకంటే ముందుకెళ్తాం. టెక్నాలజీ ఏం చెప్తుంది? ఇప్పుడు కంప్యూటర్లో వాడు ఏదో కనిపెడతాడు, నెక్స్ట్ వాడు మళ్ళీ అది కనిపెట్టాడు, దాన్ని వాడి దగ్గర నుంచి వాడు ఇంపోర్ట్ చేసేసుకుంటాడు, తెచ్చేసుకుంటాడు. ఆ జ్ఞానాన్ని తెచ్చుకున్నాక ఇంప్రూవ్ చేస్తాడు, అది టెక్నాలజీ. అది భారతదేశంలో జరిగింది. దేంది ఈ నేను అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వాహమ్యం. నువ్వు రెండేగా కోరుకునేది యోగము. యోగము అంటే నువ్వు అనుకున్నది జరగటం, జరగలేదనుకో యోగం లేదంటాం. ఇంకా యోగము అంటే నువ్వు అనుకున్నది జరగటం, అది రైతా తప్ప దాని గురించి శాస్త్రము ప్రశ్నించటం లేదు. అది తప్ప రైట్ అన్నది తర్వాత నువ్వు పడుతుంది. ఇప్పుడు మనం ఏదో కూర్చున్నాం, మనకంటే బలవంతుడిని ఏదో పీకేలాగా వాడు గుద్దుగుద్దుతాడు. అది ఆ యోగం తర్వాత వచ్చినటువంటి యోగం. కానీ నువ్వు పీకే యోగం అని చేత యోగము అంటే నువ్వు అనుకున్నా జరగటం, అది అనుకున్నాక దాని రిజల్ట్ ఏమవుతుందో తెలుసుకోవటం విజ్ఞానం, అది వేరే విషయం. క్షేమం, క్షేమం అంటే తర్వాతది, తర్వాతది సేఫ్ గా ఉన్నావా లేదా ఆ యోగం తర్వాత, ఈ రెండు కూడా చేతనత్వమే చూసుకుంటుంది. కానీ విన్నంతప్పుడు ఇది చాలా తేలిగ్గా ఉంది, ఆచరణ చాలా కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉంది అంటే ఆ ఎడ్యుకేషన్ లేదు. ఆ విధమైనటువంటి విద్యా విధానము లేదు. పూర్వకాలంలో తక్షశిల, నలంద అలాంటి వాటిలో 10,000 మంది స్టూడెంట్స్ దీంట్లో ఉండేవారు దేశ విదేశాల నుంచి. ఈనాడు కమ్యూనికేషన్స్ ఇంత ఎక్కువగా ఉంటే కూడా భారతదేశంలో ఎవడో ఉండటానికి ఇష్టపడలేదు. కానీ భారతదేశ పేరు విని స్పెయిన్లో ఒక ఆయన, అప్పుడు పడవలు ఇప్పుడు పడవలకి తేడా ఎంతుంది, భారతదేశాన్ని వెతుకుతూ బయలుదేరాడు. వాడేదో ఒకదాన్ని భారతదేశం అన్నాడు. మన శృతి ఎంత గొప్పది అంటే ఆ భారతదేశాన్ని వెతుకుతున్నాం. ఏదా భారతదేశం? అమెరికాయే భారతదేశం అనుకున్నాడు ఆయన. మరి శృతి స్మృతిలోనే ఉన్నాం కదా మనం. అంచేత భారతదేశంలో ఉండి కూడా వాడవడం అది భారతదేశం అంటే అలా ఎలా జరుగుతుంది మాస్టర్? సో మేకపిల్లని కొనుక్కుని కూడా వెళ్తున్నట్ట, కొందరికి దాన్ని తినాలనిపించింది. ఏంటి చెడు ఒకడు వచ్చాడు, ఏంటండి ఈ కుక్కపిల్లని సంకన పెట్టుకు వెళ్తున్నాను అన్నాడు. కాచి కుక్కపిల్ల కాదని ఎగిరట్ట. రెండో వాడు అన్నాడు, అంత గట్టి అయ్యర్లేదు. మూడో వాడు అన్నాడు, అనుమానం వచ్చింది వీడికి. నాలుగో వాడంటే అది నిజంగా మన జీవితాల్లో జరుగుతుందో లేదో చూడండి. కథలు ఉత్తిని చెప్పబట్టం లేదు. ఎదుటవాడు ఎవడో చెప్తాడు నీకు కారు లేకపోతే నీకు సుఖం లేదు, ఫినిష్ అంతే, ఇంక వీడికి నిద్ర రాదు. కుక్క పిల్ల అన్నా ఒకటే, కారు అన్నా ఒకటే. ఇది అర్థం చేసుకోవటం చేతనత్వం. చేతనత్వం అంటే అవేర్నెస్ కాదు, అది చేతనత్వం. అంటే నిజమైన దాన్ని కూడా 10 మంది అబద్ధం అనేసరి కల్లా అది అబద్ధం అనుకునేది జ్ఞానం. ప్రపంచం అంతా చెప్పినా కూడా తాది ఇది కరెక్ట్ అనుకునేది చేతనత్వం. ఇంకా చేతనత్వ స్థితిలో మీరు గుర్తించిన దాన్ని ప్రపంచం మిమ్మల్ని మోసగించలేదు, మిమ్మల్ని దారి తప్పించలేదు. అది మాయ అన్నాం, ప్రపంచం మాయ కాదు. మాయ ఇది, ఏది జ్ఞానము కాదో ఏది అనవసరమో దాని గురించి వెంపర్లాడిపోయి ఇంకా అదే జీవితం అనుకుని రకరకాల స్థితులలో రకరకాల సంబంధ బాంధవ్యాలు అవన్నీ కూడా తాత్కాలికమైనవే. ఎందుకు అవన్నీ తాత్కాలికమైనవి అని చెప్తావు? ఏ క్షణంలో నువ్వు ఉండవో ఇవన్నీ ఎగ్జిస్ట్ కావు. ఇవన్నీ ఏమవుతాయి తెలియదు మనకి. వాడు పెద్ద పెద్ద మేడలు కట్టేస్తాడు, హార్ట్ అటాక్ వచ్చింది పాపం పోయాడు అంటాం. మేడలన్నీ ఎక్కడ పోతాయి? ఈ స్థలాలన్నీ ఎక్కడ పోతాయి? ఈ ఆశ్రమాలన్నీ ఎక్కడ పోతాయి? అది పిచ్చే. ఇవన్నీ కూడా మన కన్వీనియన్స్ కోసం ఏర్పరచుకున్నటువంటి పరిసరాలు, అది మనం మర్చిపోకూడదు. ఏ ఆశ్రమమైనా అంతే, ఆశ్రమాలు పెర్మనెంట్ కాదు. కానీ ఆశ్రమాల ద్వారా వచ్చేటటువంటి చేతనత్వ విజ్ఞానం కనుక ఉంటే అది పెర్మనెంట్. చేతనత్వం గురించి చెప్తున్నాను నేను, మీరు అది అర్థం చేసుకోండి. దేని గురించి నేను రిపీటెడ్ గా మీకు చెప్తున్నాను, జ్ఞానము చేతనత్వము రెండిట్లో మనం ఎలా సవరించుకుంటాం? ప్రపంచం అంతా చెప్పినా కూడా ఏ జ్ఞానం నుంచి మీరు చెలించరో అది చేతనత్వం. పక్క వాళ్ళు చెప్పేసరి కల్లా మారిపోతూ ఉంటుంది మనకు వ్యూ పాయింట్. మా వాడు చాలా అదృష్టవంతుడండి, కంప్యూటర్ దాంట్లో సీట్ వచ్చింది. తన తండ్రి మర్చిపోతూ ఉంటాడు, ఈ లోపలి కూడా వస్తాడు. మీకు తెలుసా 3 ఏళ్ల తర్వాత దానికి ఫ్యూచర్ లేదు, పిచ్చివాడు నువ్వు, ఇప్పుడేదో జరిపించేశావు మీ అబ్బాయిని, 5 ఏళ్ళు చదవాలి వాడు. 3 ఏళ్ల తర్వాత వీడు ఆనందం ఏమైపోయింది ఫినిష్ అవుతే ఇప్పుడు ఏం చేయమంటావు అంటాడు. ఏమీ లేదో కొట్టు పెట్టించే వాడికి అది చాలు. మన మనస్సును ఇంత సులభంగా పక్కకి వేవర్ అవుతున్నాయో లేదో చూసుకోండి మీరు. నేను ఒక ఉదాహరణ మాత్రమే ఇచ్చాను, కానీ ఎంత సులభంగా మీరు ఈ వైపు నుంచి ఈ వైపుకి స్వంగిపోతారో. అది చేతనత్వం కాదు, అవేర్నెస్ కాదు, అది జ్ఞానం. అది విన్నటువంటి జ్ఞానము శృతి. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమని నేను అడుగుతున్నాను, చేతనత్వం వైపు వెళ్ళమని అడుగుతున్నాను. చేతనత్వం వైపు వెళ్ళదలుచుకున్న వాడికి మొట్టమొదట గుర్తుండవలసినది ఏమిటి అంటే, సంపూర్ణ సృష్టిలో చరాచర జగత్తులో ప్రతిదీ కూడా ఈ చేతనత్వము ద్వారానే ముందుకు తోయబడుతున్నాడు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. నువ్వు ఇది మార్చగలను అనుకుంటున్నటువంటి భ్రాంతి నుంచి బయటపడాలి పరివ్రాజకుడు. ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ నువ్వు మార్చలేవు, బాహ్య జగత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్ని నువ్వు మార్చలేవు, అవి అలాగే ఉంటాయి. ఏం చేయగలవు నువ్వు? బాహ్య పరిస్థితుల్ని నువ్వు ఎలా ఉపయోగించుకోగలవో మారుతుంది. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కొన్ని పరిస్థితుల్లో 40 రోజుల పాటు మంచిగా తప్ప నువ్వు ఏమీ తాగటానికి వెళ్ళలేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిగా 20-22 ఏళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తికి నువ్వు 40 రోజుల పాటు ఇంట్లో ఉండటానికి వెళ్ళలేదు, తలపైన ఏ విధమైనటువంటి ఆచ్ఛాదన ఉండటానికి వీల్లేదు, మంచివాళ్ళు తప్ప నువ్వేమీ తాగటానికి వీల్లేదు. కండిషన్ అది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, రోగగ్రస్తమైనటువంటి శరీరం కాదు. ఇది ఒక కండిషన్. సడన్ గా ఓవర్ రాత్రి నుంచి పొగ లోపల అది మారిపోవాలి ఆ పరిస్థితులు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏం జరుగుతుంది, మీరు రాబోయే 40 రోజుల్లో తలపైన ఆచ్ఛాదన ఉండకూడదు నెంబర్ 1, మంచినీళ్ళు తప్ప ఏమీ తాగకూడదు నెంబర్ 2. అంటే తలపైన ఆచ్ఛాదన ఉండకూడదండి. అంత బాగానే ఉంది. దాన్ని సాధనగా మార్చుకున్నాడు వాడు. 40 రోజుల పాటు ఓ సాధన కింద లాగించేశాడు. ఏమైంది ఇప్పుడు ఆ పరిస్థితి? వాడి జీవితాన్ని మార్చేసింది. అంటే భయంకరమైనటువంటి వాడిని హింసించడానికి ప్రకృతి తయారు చేసినటువంటి ఆ పరిస్థితి దేనిగా మారింది? అద్భుతమైనటువంటి యోగశక్తి పొందటానికి కారణమైంది. ఏడుస్తూ కూర్చుంటే పరిస్థితులు ఇలా అయిపోయాయి, పరిస్థితులు అలా అయిపోయాయి, వాడి వల్ల ఇలా అయిపోయింది, వాడిని నమ్మి మోసమయ్యాను, వాడు చెప్పాడు కనుక నేను ఇలా చేశాను, మా కోర్సు కాలేజీలో టీచర్లు పూర్తి చేయలేదు, లేకపోతే టీచర్ పూర్తి చేయాలనుకున్నా చేయలేదు, ఈ కారణం వల్ల నేను చేయలేదు, స్టూడెంట్స్ వస్తేనా నేను కోర్సు పూర్తి, ఇదంతా కూడా పిచ్చి. ఈ మాటలు ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటున్న వాడి నోట్ల నుంచి రాకూడదు. ఏంటి రాకూడదు? బయట ఉన్నటువంటి పరిస్థితులు, బయట ఉన్నటువంటి వ్యక్తులు, బయట ఉన్నటువంటి ఏది ఉన్నా కూడా ఎట్టి పరిస్థితులను నీ నిశ్చలత్వాన్ని భంగము చేయకూడదు. ఇది ఫండమెంటల్స్ చెప్తున్నాను నేను. ఇదేదో ఆధ్యాత్మికత అనుకోకండి మీరు, ఇదేదీ స్పిరిచువలిజం కాదు. ఇది ఎంట్రీ. ఈ స్థితి ఉంటే మీరు లోపలికి వెళ్ళగలరు, లేకపోతే బయట నుంచి చూసి ఆనందించటమే బాగుంది, చాలాను అద్భుతంగా ఉందని అది ఆధ్యాత్మికత పేరుతో ఈనాడు చలామణి అవుతుంది. అంతేత ముందు ఏది ఆధ్యాత్మికత కాదో మీరు అర్థం చేసుకోండి. కష్టాలు నేను భరించేస్తున్నాను మాస్టారు, ఆధ్యాత్మికత కాదు. కానీ నీకు స్కోప్ ఉంది, నువ్వు ఆ దారిలో వెళ్తూ ఉంటే ఆధ్యాత్మికత వైపు వెళ్లేటటువంటి పాసిబిలిటీ ఉంది. కష్టాన్ని భరించగలిగితే, అంచేత కష్టాన్ని భరించేస్తున్నావు అంచేత ఏంటి, చాలా మంది బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు మాకంటే వాళ్లే బాగున్నారని. ఎందుకు వాళ్లే బాగున్నారు అంటే నువ్వు చేయలేని చేస్తున్నాడు వాడు. వాడు కనీసం బయట ఉన్నటువంటి పరిస్థితులు నన్ను బాధ పెడుతున్నాయనే అడవటం లేవాడు. మార్చుకోగలిగితే మారుస్తున్నాడు, మార్చుకోలేకపోతే పరిపూర్ణమైనటువంటి శక్తితో దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు. నువ్వు ఆధ్యాత్మిక పేరుతో ఏం చేస్తున్నావు? వాడికంటే నిష్క్రియమైనటువంటి ఒక రాయి రప్ప క్రిమకీటకాదు లాగానే బతుకుతున్నావు. ఇంకే తనను అసలు ఏ ప్రయత్నం చేయటం లేదు. ఏంటంటాను, ఆ సాయి ఎవరో వచ్చి నీ కష్టాన్ని నివారించాలి, ఎందుకు ఆయన నివారించాలి అనేటటువంటి ఒక సింపుల్ క్వశ్చన్ మన మనసుల్లోకి రావటం లేదు. వై షుడ్ యూ డూ ఇట్? నువ్వు ఏం చేశావు ఆయనకి నీకు చేయటానికి? ఈ అవేర్నెస్ గురించి చెప్తున్నాను నేను, ఫస్ట్ ఫండమెంటల్ బేసిస్. మరి చేస్తున్నాడు కదా అందరికీ, నిజంగా ఆయన అందరికీ చేయగలిగితే హాస్పిటల్స్ అవి ఎందుకు? చేయటానికి కావలసినటువంటి కార్మిక లింక్స్ మీరు ఏర్పరచుకోగలిగితే చేస్తాడేమో. అయితే ఆ కార్మిక లింక్స్ గురించి చెప్పండి, అది నాకు అనవసరం. ఈ పరివ్రాజకులుగా నేను మీరు సాయిలుగా మారేటటువంటి తత్వాన్ని చెప్తున్నాను తప్ప, ఆయన దగ్గరికి వెళ్లి అడుక్కుని చేతులు కట్టుకుని నిలబడేవాడుగా మనకు అక్కర్లేదు. కావాలంటే ఆయన గడ్డాన్ని పీకి, నీ గడ్డం బాగలేదయ్యా నీట్గా గడ్డం గీసుకురా అని శాసించగలిగేటటువంటి వ్యక్తులుగా మీరు మారాలి. పాప ఆయన గడ్డ ఉంచుకుని వెళ్ళి బాగానే ఉంది, కానీ ఆ స్థితి అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నారు మీరు, ఆ స్థితిలో ఉండగలగాలి. ఆ స్థితిలో ఉండగలగడానికి కావాల్సినటువంటి బేసిస్ చెప్తున్నాను నేను మీకు. మీరు నేను చెప్పినటువంటి మాటల్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆచరణ పెడితే జ్ఞానం అవుతుంది అంతే. అది నేను చెప్పింది విన్నారు, అలా చేశారు మీరు, అదొద్దు మళ్ళా, అది మళ్ళా జ్ఞానమే అవుతుంది. అవేర్నెస్, చేతనత్వం గురించి మాట్లాడుతున్నాను నేను. అన్ఫార్చునేట్ ఏంటంటే చేతనత్వం గురించి ఈనాడు పెద్ద పెద్ద సైంటిస్ట్లకే తెలియదు. అసలు చేతనత్వపు భాష లేదు, కానీ భారతదేశం దగ్గర చేతనత్వపు భాష ఉంది. ఆ చేతనత్వపు భాష ఫెయిత్తో స్టార్ట్ అవుతుంది, శ్రద్ధతో స్టార్ట్ అవుతుంది, నమ్మకంతో స్టార్ట్ అవుతుంది, విశ్వాసంతో స్టార్ట్ అవుతుంది. ఆ విశ్వాసం ఈనాడు లేదుగా మనుషుల మీద, మనిషికి ఎవరికి ఎవరి మీద విశ్వాసం లేదు. కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు, నేను కబుర్ల గురించి మాట్లాడలేను. నేను మీరు మిమ్మల్ని మీరు తనిఖీ చూసుకోండి, విశ్వాసము శ్రద్ధ అనేటటువంటి కనీసం ఒక అంకురం మీలో ఉన్నదా? మహావృక్షం అక్కర్లే. అసలు డి యు నో వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఉంటే చేతనత్వం మీలో ఉన్నట్టే. అది చేతనత్వం యొక్క గుణము, జ్ఞానం యొక్క గుణము కాదు. జ్ఞానానికి అసలు ఫెయిత్ ఉండదు. క్యూరియాసిటీ అంటామే, ప్రశ్నిస్తా ఉంటామే, ఇదంతా కూడా విశ్వాసం యొక్క లక్షణాలు కాదు, చేతనత్వం యొక్క లక్షణాలు కాదు, మనస్సు యొక్క లక్షణాలు. క్వశ్చన్స్, వాడు ఇదిగో నయ్యే ఈ 100 రూపాయలు తీసుకుని ఎందుకు ఇస్తున్నాడు? అసలు ఈ 100 రూపాయలు నిజమైన 100 రూపాయలయా, నకిలీ 100 రూపాయలా? ఇది నేను మార్చడానికి వెళ్తే పట్టుబడిపోతానేమో, పట్టుబడకుండా ఉంటే ఇది 100 రూపాయల నోటు కరెక్ట్ అనుకుని నాకు ఇస్తున్నాడేమో, ఇవేమో ఆలోచనలు, రకరకాల ఆలోచనలు. నిత్య జీవితంలో ఈ ఆలోచనలు చాలా అవసరం. మళ్ళా ఇవి మీరు మర్చిపోయారంటే గంగలో దిగిపోతారు. గురువులు ఏం చేయను మీకు. రావణమ్మ అన్నాడు, రావకృష్ణపరమహంస ఉదాహరణ చెప్తాడు, మూకుడు తెమ్మంటాడు ఒక శిష్యుడిని, వెళ్తాడు, నేను రామకృష్ణపరమహంస శిష్యుడిని, నా మూకుడు ఏంటాడు, వాడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, లీక్ అవుతూ ఉంటుంది. మామూలు వ్యక్తి వెళ్తే గ్యారంటీగా లీక్ కానీ తెస్తారు. నాకు మన ఆశ్రమంలో కానీ గురువు గారి శిష్యుల్లో కానీ బయటకు వెళ్ళారనుకోండి, 10 సార్లు వాళ్ళు చేస్తే కానీ కరెక్టే అవుతారు కదా పని. నా అనుభవంలో చెప్తున్నాను అండి, ఏదైనా కనీసం 10 సార్లు తిరుగుతారు వాళ్ళు. ఎందుకు అంటే నిత్య జీవితాన్ని కరెక్ట్ గా జీవించలేనివాడు చేతనత్వ జీవితాన్ని ఎలా జీవించగలడు? ఇంకేత చేతనత్వ జీవితం జీవించటం అంత సులభము కాదు అన్నది కూడా మళ్ళీ గుర్తుంచుకోండి. మీరు అసిధారా వ్రతమిదం, కత్తి మీద సాము లాంటిది. చాలా హాయిగా ఉండి మాస్టర్లు చేస్తున్నారంటే అర్థం ఏంటి? భ్రమలో ఉన్నాను. ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ లైఫ్ ఈజ్ ఈజీ, కానీ చాలా మంది ఎస్కేప్ ఇస్తే ఈ దారిలోకి వస్తారు. కాషాయ బట్టలు కట్టేసుకుంటారు, గడ్డాలు పెంచేసుకుంటారు, బాబాలు అయిపోతారు, గురువులు అయిపోతారు, అంతా మాయ అంటాడు. కానీ వాడికేది మాయ కాదు, వచ్చిన కూడా అది బయట వాడికి మాయ. నీ దగ్గర ఉన్న డబ్బు మాయ, నాకిచ్చే అంటాడు. నీ దగ్గర ఉన్న వస్తువులు మాయ. ఏం జరుగుతుందో అర్థమవుతుందా? మీరు చాలా జాగ్రత్తగా ఈ యాంగిల్ విశ్లేషణ చేసుకోవాలి. ఎవడో ఏమి చేయలేడు, కానీ ఎప్పుడైతే నువ్వు విశ్లేషణ చేస్తావో ఫెయిత్ పోతుంది. విశ్లేషణ ఫెయిత్ ఒకే చోట ఉండవు. మరి అలా ఈ సమన్వయము కొరికే వినేశాక చాలా బాగుంది అనుకుని ఇంకోళ్ళకి ఇదే భాష మీరు ఉపయోగించడం ఎందుకు పనికిరాదు. ఇంకోళ్ళకి చెప్పడం కోసం మనం మాట్లాడుకోవటం లేదు. ఇక్కడ పరివరాజకులుగా ఇక్కడ మనం కలిసి కూర్చుని నేర్చుకుంటున్నది ఏమిటి అంటే, ఆ మానసిక స్థితి పొందటానికి కావలసిన మొదటి అర్హత ఏమిటి అంటే, బాహ్య జగత్తులో ఉన్నటువంటి మన జీవితాలు బాహ్య జగత్తులో జీవిస్తున్నటువంటి వాళ్ళకంటే ఎక్కువ ఆనందంగా ఎక్కువ కరెక్ట్ గా మనం చేసి ఎలా ఉంటాం, ఆ కర్మఫలం ఎలా ఉన్నా కూడా నువ్వు ఆవేదన చెందవు. ఎప్పుడు కష్టపడిన తర్వాత ఎంత కష్టపడాలి, నిజంగా అది కోరుకునేవాడు ఎంత కష్టపడతాడో అంతకంటే నువ్వు ఎక్కువ కష్టపడ్డ తర్వాత కూడా వచ్చేటటువంటి ఫలితాన్ని నువ్వు ఆశించకుండా ఉండి ఆ విధంగా నువ్వు నిరంతరము ముందు జీవించగలగటం నేర్చుకుంటే పరివరాజకులుగా మారేటటువంటి సంభావన ఏదో ఒక జీవితంలో ఉండవచ్చు. ఇప్పుడే అయిపోతామని గ్యారంటీ ఏం లేదు. అయితే ఇదంతా మాకు ఎందుకు మార్చారు, ఏమీ తొందరలేదు శోభై. నేను మీకు చాలాసార్లు చెప్తాను కదా, మీకోసం మీరు మారాల్సిన అవసరం ఉంది కానీ ప్రకృతి కోసం మీరు మారాల్సిన అవసరం ఏమీ లేదు. అంచేత మీరు దయచేసి ఈ రోగం నుంచి బయటపడండి. గురువుకి మనకు చాలా అవసరం, పార్టీలకు చాలా అవసరం మెంబర్షిప్. గురువులకి మెంబర్షిప్ అసలు అక్కర్లే. అంచేత ఈ గురువుల కోసం మీరేం చేసేటన్నా అంటే మీరేం బెదిరించక్కర్లే ఆయన. నువ్వు అసలు ఉన్నావా, నువ్వు ఉంటే నిరూపించుకో, నువ్వు నిరూపించుకో, లేకపోతే నీ అంత పరమ దద్దమ్మ ఎవడూ లేదు, చేతగాని వాడివి, నువ్వు ఉట్టి వెదవి అనుకో, ఏమేసి కదండి. మరి ద్రౌపదికి కదిలేవట కదా, ప్రహ్లాదుడికి కదిలేవట కదా, చివటం అమ్మకి కదిలేవట కదా, కనకమ్మ గారికి కదిలేవట కదా, చెప్పింది ఆవిడ ఎందుకు కదిలిందో. నాయన నువ్వు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అనేటటువంటి దమ్ము ఉంటే పరివరాజకుడు అవుతాడు వీడు. అది అనలేకపోయావు నువ్వు, ట్రై చేయి. పార్ట్ టైం జాబ్ చేస్తాం కదా, ఫుల్ టైం జాబ్ దొరకపోతే కనీసము ఈ ఆశ్రమంలోకి వచ్చినప్పుడైనా, ఇలాంటి వాతావరణంలో ఉన్నప్పుడైనా ఆ బయట విషయాలు నువ్వు గేటు బయట వదిలేయగలగాలి. చేతనత్వం గురించి చెప్తున్నాను, మీరు మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి ఆ డిఫరెన్స్. చేతనత్వ విజ్ఞానము మనం నేర్చుకుంటున్నాం. చేతనత్వ విజ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాను. చేతనత్వ విజ్ఞానంలో ఉన్నటువంటి ఇంకొక సుగుణం ఏంటి అంటే, ఫెయిత్ గురించి చెప్పాను కదా, ఇంకొక విజ్ఞానం ఏంటి అంటే అది దేన్ని మర్చిపోదు. ప్రకృతిలో ఎక్కడ ఏమి జరిగినా రికార్డ్ అయిపోతుంది, అది మంచి కావచ్చు చెడు కావచ్చు. దాన్నే ఎడ్గర్ కేసీ అనేటువంటి ఒక మహనీయుడు ద బుక్ ఆఫ్ లైఫ్ అనేవాడు. మనము చిత్రగుప్తుడు చిట్టాలంటాం, మీదేనా పేరు పెట్టుకోండి. ప్రకృతిలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రికార్డ్ అయిపోతుంది. నువ్వు కనుక చేతనత్వంలో ఉంటే ఆ రికార్డ్ నీకు స్పష్టంగా కనిపిస్తుంది. బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. చేతనత్వ స్థితిలో ఉంటే ఎదుటవాడి ఈ జీవితాలు, ఆ జీవితాలు, రాబోయే జీవితాలు, అన్ని జీవితాలు అర్థమైపోతాయి. దీనికి సాధనలు అక్కర్లేదు. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, వాళ్ళు ఏ రంగు బట్టలు వేసుకున్నారు అన్నది మీకు ఎప్పుడు తెలుస్తుంది? లైట్ ఉంటే గాఢ చీకట్లో కూర్చుంటే ఏమి కనిపిస్తుంది కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక సెచ్యురేట్ వేస్తే ఏమవుతుంది, అందరూ కనిపించేస్తారు. ఇది కనిపించడానికి ఏం చేయాలి, మనం లైట్ వేసుకోవాలి. గురువు అంటేనే లైట్ అని అర్థం, చీకటిని పోగొట్టేవాడు అని అర్థం. చేతనొక్క విజ్ఞానంలో ఆ లైట్ ఆటోమేటిక్ గా ఫోకస్ అవుతుంది. అంచేత మీరేదో సాధనలు చేసి ఇదంతా పొందాలి అనుకునేటటువంటి భ్రమ కూడా ఉండకూడదు పరివరాజకులకి. అందుకే సాయి ఏం చెప్తాడు, నన్ను మంత్రం అడిగితే ఏ మంత్రం ఇస్తానంటాడు. అసలు ఆయనకి ఎంత నవ్వొచ్చి ఉంటుందో ఆ ప్రశ్న అడిగినవాడిని, మహామహా పండితులు వచ్చి భాగవతం చదివేదా, మంత్రం ఇస్తారా, దీక్షలు ఇస్తారా, యోగాసనాలు వేస్తారా, తల కిందులుగా నుంచి తపస్సు చేయమంటారా, ముక్కు మూసుకోమంటారా, ఊపిరి ఆపేసుకోమంటారా, తిండిమంటారా, తినొద్దంటారా, ఇది మన ఆధ్యాత్మికత కదా. ఇదంతా ఆధ్యాత్మికతేనా? చేతనత్వంలో కనుక మనం ఎంటర్ కాగలిగితే ఇదంతా కూడా ఈ అజ్ఞానాంధకారం అంతా కూడా వస్తుంది. అది ఆ గురు చేతనత్వం గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ గురు చేతనత్వమే చేతనత్వము. ఆ చేతనత్వానికి ఒక ఎగ్జెక్టివ్ కలిపి అంతే. తీయగా ఉన్న పంచదార అన్నాను అనుకోండి, పంచదార అన్నాను అనుకోండి, రెండు ఒకటేగా. నాకు తినే పంచదార మీద ప్రేమ ఎక్కువైపోయి ఏది తినకూడదో దాని మీద ప్రేమ ఎక్కువవుతుంది కదా అని చెప్పి దాని విశేషణం కూడా కలుపుకుంటాం. నువ్వు తీయగా ఉన్న పంచదార అనక్కర్లే, చేతనత్వం అనొచ్చు. కానీ ఏమంటారు దాన్ని మనం గురు చేతనత్వం అంటాం. ఎందుకు గురు చేతనత్వం అంటాం? ఈ అజ్ఞానం ఉందే, ఈ బాధలు ఉన్నాయే, ఇది ఎప్పుడు నువ్వు బాధపడక్కర్లేదు. కాల్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మోహణచేత ఏ శ్రేయస్యాం నిశ్చితం బ్రూహితన్నే శిష్యస్తేహం సాధిమాంతాం ప్రపన్నం. ఇది రెండోది. ఒకటి చేతనత్వం అనేది ఉంది, నేను అక్కడే ఉండాలి, ఏం చేస్తున్నా అనేటటువంటి చేతనత్వం. ఇంకోటి ఏంటి, నిరంతరము ఆ చేతనత్వాన్ని నువ్వు అడుగుతూ ఉండు, నేను నీ శిష్యుణ్ణి, నాకేమీ అర్థం కావటం లేదు అన్నకేం చేయాలి, పనిచేస్తూ ఉండాలి నీకు తెలిసినంతగా. అది లాంగ్వేజ్ లో చాలా బాగా రాస్తాం, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటాడు సొంతగా పెట్టేటప్పుడు. ఇంకా అర్థం అదే అంటే అర్థం ఏంటి, నువ్వు ఇస్తున్నటువంటి డేటా కరెక్ట్ కాదనే అర్థం. కానీ నువ్వు కరెక్ట్ గా ఇస్తావు, న్యూట్రిషన్ లేదా సర్టిఫికెట్స్ లో వాటిలో ఏం రాసి ఉంటుంది, మన చదువు చాలా విశ్వాసం మనకి ఎక్కువ. విశ్వాసం అంటేనే అది చదవకుండా సందేహం పెట్టడం. కానీ అందులో రాసి ఉంటుంది టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని. వాడే సందేహం పెడతాడు, నేను ఎంఎస్సీ చదివానంటాడు, కింద ఏం రాస్తాడు, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను ఎంఎస్సీ చదివానంటాడు. ఏం తప్పించి ఎందుకు ఆ వర్డింగ్స్ వస్తున్నాయి? ఎక్కడో బేసిస్ లో ఈ చేతనత్వం మాట్లాడుతుంది. నేను ఎంఎస్సీ పాస్ అయ్యాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు పాస్ అవ్వలేదు చేతనత్వ విజ్ఞాన పరంగా. ఈ భావన ఇది బేసిస్ లో ఉంచుకోండి. బేసిస్ ఏ చెప్తున్నాను, ఇదేమీ ఆధ్యాత్మికత కాదు, ఇదేమీ ఆధ్యాత్మికత కాదు. ఈ యోగాసనాలు వేయటం, మంత్ర జపాలు చేయటం, ఆరుతులు ఇవ్వటం, భోజనాలు మానేయటం, భోజనాలు చేయటం, ఇదంతా మీ మీ ఆకాంక్షలు తీర్చుకునేటటువంటి ముసుగులు. చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీద విశ్లేషణ చేసుకోండి. బాహ్య పరిస్థితుల నుంచి పారిపోయేటువంటి పిరికి దద్దమ్మలు చేసేటటువంటి పనిని ఆధ్యాత్మికత అనేటటువంటి పేరుతో చెప్పుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి ముందు మనం బయటపడాలి, మిగతా వాళ్ళని బయటపడేయాలి. బలహీనులకి కావలసినటువంటి జ్ఞానము కాదు నయమాత్మ బలహీనైన లభ్యతే. బలహీనులకి ఆత్మ జ్ఞానము రాదు, చాలా వీరత్వం కావాలి. బాహ్య జగత్తులో ఉండేటటువంటి ఈ పరమవీర చక్రాలు వాళ్ళ చేతనత్వం ముందు పనికిరాదు. ఉత్తి పిరికి దగ్గరలో ఆధ్యాత్మిక జగత్తులో చేరి యోగులుగా ఎందుకు చలామణి అవుతున్నారు? ఆధ్యాత్మిక అంటే ఏంటో తెలియదు కలిగే ఎవరికి, దాన్ని అర్థం చేసుకోండి. ఆ ట్రూత్ మీరు బయటికి చెప్పుకోగలగాలి. మనము దాని గురించి వెళ్తున్నాము అన్నది తెలియాలి. కానీ వెళ్తే ఏం లాభం అవుతుందో తెలుసుకోండి కదా. ఏం జరుగుతుంది, నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది, ఏం కావాలనుకుంటే అది వస్తుంది. భగవంతుడు వలె ఈ సృష్టిని నువ్వు శాసించగలుగుతావు. అజోపిషన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిషన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయ. అంతట ఈ ప్రకృతికి వశమైపోయి ఈ ఆత్మ యొక్క మాయ చేత, మెస్మరిజం చేత నేను ఈ పరిస్థితి నుంచి బయటపడలేను అనుకుంటున్నావు. ఎంత అద్భుతమైనటువంటి ఆ గురుచేతనత్వం అంటే, మధురను ఏచుటను తెచ్చాడు జలాసంధుడు. కృష్ణుడు ఎప్పుడు 17 ఏళ్ళవాడు బలరాముడు ఇంకో సంవత్సరం పెద్ద. జలాసంధుడు ఏమంటాడు, నువ్వు వాళ్ళని ఇచ్చేసే నాకు, కృష్ణుడు బలరాముడిని మధురను వదిలేసి వెళ్ళిపోతాను. మధుర వాళ్ళు మనకంటే చాలా ధైర్యం ఉంటారు, లేకపోతే ఏం చెప్పుకుంటారు, మీరు ఇద్దరు వెళ్ళాక దయ నేను చస్తున్నావు, నీ బుద్ధి ఉందా అసలు, నువ్వు వాడు వెళ్ళాలంటే ఏం చేస్తాం, తోలేస్తాం బయటకి. నేను మధుర వాళ్ళకి దుర్గు లేదు కాబోదు మనపాటి వదలలేదు, వాళ్ళు చచ్చిపోతే అందరం కలిసి చచ్చిపోదాం, మిమ్మల్ని మాత్రమే వదలన్నారు. రాత్రికి రాత్రి ద్వారకా నగరాన్ని సృష్టించాడు. కొన్ని వేల మైళ్ళ దూరంలో. సృష్టి చేయని అందరినీ అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాడు. వాళ్ళు ఎవరికి తెలియదు, వాళ్ళు మొదలు వదిలేస్తే ద్వారకు వచ్చేసారని. ద్వారకలోనే అక్కడే పుట్టాం, మా తాత ముత్తాతలు అందరూ ద్వారకలు ఇక్కడ ఉన్నారు, ఇదిగో ఇంట్లో ఉన్నారు. ఆ ఇల్లంతా ఎంతసేపట్లో సృష్టించాడు, ఆ రాత్రికి రాత్రి సృష్టించాడు. సృష్టించాక ఏం చెప్పాడు వాళ్ళకి, తెలియకూడదు అన్నాడు. ఎవరైతే సృష్టించాడో వాళ్ళకి చెప్పాడు స్పెసిఫిక్ ఇంజక్షన్, మధుర నుంచి ద్వారకి ట్రాన్స్ప్లాంట్ చేశానని ఎవరికి తెలియకూడదు. మాయా, ఈవెన్ టైమ్ ఈజ్ అ మ్యాజిక్. అంటే వాళ్ళ బుర్రలో ఏం పెట్టాడనమాట, మా తాత ముత్తాతలందరూ ద్వారకలోనే ఉన్నారు, అదో అక్కడ పొలం ఉంది వాళ్ళకి, ఆ పొలం నుంచి మేము ఇన్నాను బట్టి తీసుకొస్తాం. అంటే ఈ దారి బట్టి మేము యుగ యుగాలుగా నడుస్తూ వచ్చాం. చేతనత్వ యొక్క అద్భుతమైనటువంటి సామర్థ్యం అది. అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. ఇది చేతనత్వం యొక్క లక్షణం. మన కనిపిస్తుంది, నేను ఫలాన వాళ్ళ పుట్టాను, ఫలాన వాళ్ళ దగ్గర ఉన్నాను, వీడు నా భార్య, వీడు నా పిల్లలు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు. నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు, చేతనత్వమే క్రియేట్ చేస్తావు. నువ్వు అంటే అక్కడ మిస్టర్ ఎక్స్వైజెడ్ కాదు, వాళ్ళు అది చేయగలిగితే వాళ్ళు అన్ని మార్చుకోగలడు. చేతనత్వం మారుస్తుంది ఇదంతా. ఆ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనము నేర్చుకుని ప్రపంచానికి అందజేయవలసినటువంటి బాధ్యతతో ఈ క్లాసు కండక్ట్ చేసుకుంటున్నాం మనం. కానీ ఏంటి బేసిక్, ఇది మళ్లీ మీరు మళ్లీ మళ్లీ అర్థం చేసుకోండి. బాహ్య జగత్తులో ఉన్నటువంటి జ్ఞానము చేతనత్వము గురించి మాట్లాడుట లేదు. ఇంతవరకు కూడా ప్రపంచంలో ఏ శాస్త్రము, ఏ మతము, ఏ ధర్మము కూడా చేతనత్వం గురించి మాట్లాడలేదు. ఆ ధర్మాన్ని చెప్పినటువంటి ప్రవక్తల చేతనత్వము గురించే మాట్లాడారు. విన్నవాళ్ళు చేతనత్వం గురించి తప్ప మిగతా అన్ని విన్నారు. అందువల్ల ఒక రాముడు తర్వాత ఇంకో రాముడు రాలేదు, ఒక కృష్ణుడు తర్వాత ఇంకో కృష్ణుడు రాలేదు, ఒక బుద్ధుడు తర్వాత ఇంకో బుద్ధుడు రాలేదు, రాడు. ఇట్లంటే వాళ్ళు మాట్లాడేది చేతనత్వపు భాష, మనం వినేది అచేతనత్వపు భాష. ఇప్పుడు అదే ప్రాబ్లం జరుగుతుంది. కమ్యూనికేషన్ ఉంది అనేటటువంటి భ్రమలో ఉన్నాం మనం, కమ్యూనికేషన్ లేదు. ఎందుకు కమ్యూనికేషన్ లేదు, చెప్తున్నటువంటి స్థితి గురించి ఏదైతే చెప్తున్నాడో అది బియాండ్ టైమ్ అండ్ స్పేస్. మీరు ఏ స్థితిలో ఉండి వింటున్నారు? ఇన్ టైమ్ అండ్ స్పేస్. ఎలా కుదురుతుంది లంకే? కానీ కుదురుతుంది లంకే, ఎలా కుదురుతుంది? ఈ టైమ్ అండ్ స్పేస్ లో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అన్నింటినీ కూడా మీరు క్లోజ్ చేసేసి టైమ్ అండ్ స్పేస్ లో మిగతా వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారో మీరు ఎలా బిహేవ్ చేస్తుంటే ఒక పర్టికులర్ సెకండ్ లో మీరు టైమ్ అండ్ స్పేస్ పరిస్థితి దాటిపోతారు. అంతవరకు వెయిట్ చేయటం, అది ఈ క్షణంలో జరిగిపోవచ్చు, అనేక జన్మల తర్వాత జరగవచ్చు. కానీ అది జరిగిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ ఉంది, అది గుర్తుంచుకోండి. చేతనత్వ విజ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడికి వెళ్ళిపోతే ఏమైపోదు, అమెరికాకి వెళ్ళిపోయినంత మాత్రం ఏమవుతుంది, అమెరికాకి వెళ్ళాక ఏం చేయాలి? మళ్ళా ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందే, అపార్ట్మెంట్లు తీసుకోవాల్సిందే, అంతా చేసుకోవాల్సిందే. నేను చెప్పింది ఏంటి అంటే అమెరికాలో దిగటానికి మార్గం చెప్తున్నానంటే చేతనత్వంలో ఏంటా మార్గము, ఏ పని చేస్తున్నా కూడా ఆ స్థితిని గుర్తు చేసుకుని నిరంతర శాంత స్థితి. బై ప్రాక్టీస్ వస్తున్నారు, పెద్ద కష్టమేం కాదు. రెండోదేంటి, ఆ శాంత స్థితిని నిరంతరం అడుగుతాం. కార్పణ్య దోషో పరత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత యచ్చేయస్యా నిశ్చితం బ్రూహితన్ని శిష్యస్తేహం శాదిమాంతం ప్రబంధం. నాకు ఏది మంచిదో అది చెప్పు. అప్పుడు అదేం చేస్తుంది, నీకు ఏది మంచిదో చేస్తుంది తప్ప నువ్వు ఏది మంచిది అనుకుంటున్నావో అది చేయదు. అంటే భార్య పరిస్థితులు గురించి ఆలోచన మానేయడం, మనకి ప్రస్తుతం ఉన్నటువంటి బాధ్యతలు, మనకి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితులు, దాంట్లో మనకి తోచినంత వరకు కరెక్ట్ స్టెప్స్ వేయటం. మూడోదేంటి, శరణాగతి. శిష్య స్నేహం సాధిమాంతం ప్రబంధం. ఈ మూడు ఫండమెంటల్స్ చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మూడు చెప్పాను ఫండమెంటల్స్, మళ్ళీ మళ్ళీ అదే ఫండమెంటల్స్ ఆచరణలోకి రావాలని చెప్తే మీరు విని అలా పక్కన పడిస్తే ఎడ్యుకేషన్ అవుతుంది. ఎడ్యుకేషన్ కాదు, మనకి కాన్షియస్నెస్ రావాలి. మన మీ చేతనత్వంలోకి దిగిపోవాలి. ఏంటది, ఏమి చేస్తున్నా ఏమి జరుగుతున్నా కూడా మీరు సెంటర్లో ఉండాలి. దాన్నే కూటస్థ అన్నారు. కూటస్థ చైతన్యము అని పేరు దానికి. లారీ మార్షియన్కి వచ్చిన తల్లి పేరు. అంటే ఎక్కడ ఏమి జరుగుతున్నా కూడా యు ఆర్ సెంటర్డ్, బట్ సెంటర్డ్ నాట్ విత్ డిజైర్స్. కోరికల వల్ల సెంటర్ లో లేదు మీరు. అసలు ఈ కోరికలు, ఈ పరిస్థితులు, ఈ సంపూర్ణ సృష్టి దేని మీద ఆధారపడి ఉందో ఆ కేంద్రాన్ని పట్టుకోవడానికి కావలసినటువంటి మానసిక స్థితితో సెంటర్ అవుతున్నారు మీరు. బయట ఏం జరుగుతుంటే జరుగుతూ ఉంటుంది. దేశకాల కర్మ పరిపాకం వల్ల ఏం జరుగుతుందో జరుగుతూ ఉంటుంది. అలాంటి కేర్లెస్ గా ఉండాలి వీడు. ఈ పరిస్థితుల్లో పుచ్చామిత్వాం ధర్మ సమూహ చేత, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. కుటుంబ పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, దేశకాల పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, ప్రతి గ్రహం యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయి. నన్ను ఏమంటావు? శిష్య స్నేహం బ్రూహి, బ్రూహి అంటే తెలివి, ప్రపన్నం, శరణాగతి అయి ఉన్నాను నేను. నువ్వేం చెప్తే చేస్తాను. నేను అడిగాను మాస్టారు, అది చెప్పటం లేదు. నువ్వు వినవు కనుక చెప్పటం లేదు. వింటాను అని నిజంగా నువ్వు అంటే చెప్పకపోవటం అనేది అక్కడి నుంచి జరగదు. మనం అక్కడ రావటం లేదే. నీ యొక్క ప్రస్తుత మెంటల్ మేకప్ ఆయన చెప్పింది చెయ్యదు అని ఆయనకి నీకంటే బాధ్యత. ఇంచేత ఆయన గారు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు కనుక నువ్వంటే ఉండొచ్చు. ఈ మూడ్లో వచ్చేసి, ఈ క్షణంలో వచ్చేసి ఇంకా అదంతే ఇది. నువ్వేం చెప్తే చేస్తానని అర్జునుడి మాట అన్న తర్వాత 18 అధ్యాయాలు చెప్పాడు అర్జునుడికి. చెప్పాడు మరి మనకి ఎన్నిసార్లు చెప్పాలో, ఎన్ని జన్మలు చెప్పాలో చెప్పక్కర్లేదేమో. చెప్పలేదు ధ్రువుడు వాళ్ళకి, ఐదేళ్ళకి వచ్చేసింది ప్రహ్లాదుడు వాళ్ళకి. ఇంతటిగా వయస్సు సంబంధం లేదు, మీ యొక్క బాహ్య పరిస్థితులతో కూడా సంబంధం లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చేతనత్వ విజ్ఞానంలో ఇంకో లక్షణం ఉంది. సబూరి అంటాం దాన్ని, నిష్ఠ అంటాం, పేషెన్స్, ఓర్పు, శ్రద్ధ ఉండాలి ఒకవైపు, రెండో వైపు ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు నాకు చాలా ఉంది. తాతగారు లాంటి ఓర్పు వద్దు. తాతగారు లాంటి ఓర్పు ఏంటి? కాశీలో ఆయన 4 సార్లు అడిగేసారు కోపమన్నా తెలుసు ఆయనకి. అలాగే వస్తుంది మన కోపాలు తాపాలు అని చెప్పి పట్టించుకోడు. కానీ నేను మనస్ఫూర్తిగా ఇది ట్రై చేస్తూ ఉంటే, నీ సీరియస్నెస్ కనుక ఉంటే మీ పైన ఆయన చూసుకుంటాడు. చూసుకుంటానని కూడా మన్మనాభవ మద్భక్తు మధ్య ధీమాం నమస్కరు మామే వైశ్యతే సత్యంతే ప్రతిజానే ప్రియోస్మి. ఇట్ లైట్ మన్మనాభవ మద్భక్తు మధ్యాది మాత్రం కదా. యూ ట్రై దిస్. ఈ చేతనత్వ విజ్ఞానాన్ని పొందటానికి కావాల్సినటువంటి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నేను మీకుని చేస్తాను అని అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పలేదు. మీరే మాటలు వింటూ ఉంటే ఖచ్చితంగా అఖండ చేతనత్వమే మళ్ళీ మీకు గుర్తు చేస్తుంది. అది భక్తోసిమి, ప్రియోసిమి, సుఖోసిమి. అర్జునుడు మాత్రమే కాదు, మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ గురు చేతనత్వానికి ఇష్టడే. ఎందుకంటే ఆ వ్యక్తికే గురువు స్పందించగలడు. మిగతా ఏ ప్రాణి ఏం చేయలేడు. హనుమంతుడిని కూడా ప్రస్తుత రాముడు ఏం చేయలేడు. ఎప్పుడు చేయగలడు? మళ్ళా ఈ కల్ప అయిపోవాలి, మళ్ళా నెక్స్ట్ కల్పానికి ఆయన బ్రహ్మ అవ్వాలి, మళ్ళా ఆయన కోట్ల 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 సంవత్సరాలు బ్రహ్మగారిగా ఉన్న తర్వాత ఆయన అదృష్టం బాగుండి మళ్ళా మానవ జన్మ ఆయనకి వస్తే మళ్ళీ ఈ గురు చేతనత్వం ఏమైనా చెప్పగలదు. లేకపోతే అంతే. అంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చాక కూడా ఈ బాహ్యమైనటువంటి పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను అనేటువంటి మూర్ఖత్వమే పరమ విచిత్ర అవసరం. బాబు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది, నీ బాహ్య పరిస్థితులు నిన్ను ఏ విధంగానూ నిన్ను ఆపవు. రైతాస్ మీరాబైదురు చెప్పులు కుట్టుకునేవాడు. ఈ చేతనత్వ విజ్ఞానం వచ్చినా చెప్పులు కుట్టుకున్నాడు. కానీ ఆ చెప్పులు కుట్టుకునేవాడిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం మనం. కబీర్ దత్త బట్టలు అల్లేవాడు, జనగ మహారాజు రాజ్యం చేసేవాడు. ఈవిడెవర చోట అమ్మ కూరగాయలు అమ్ముకునేది అని చెప్పుకుంటున్నా. ఇన్ని రకాలుగా దీనికంటే మించిదైనటువంటి స్థితి లేదు అని చెప్పినా అది తప్ప అన్ని కావాలి అనుకుంటే అది చాలా మాయాసం. గురువుకి ఆశ్చర్యం ఇస్తుంది ఏమో.
వీడు ఎలాంటి త్యాగి అని. ఎందుకు రామకృష్ణ పరమహంస సిగ్గుపడేవాడు, ఆయన త్యాగి అంటే. ఈ మార్గానికి వచ్చినవాడు త్యాగధనుడు కాదు, ఈ మార్గానికి రానివాడు త్యాగధనుడు. వదిలేసుకుంటున్నాడు ఇంత అద్భుతమైనటువంటి దాన్ని. ఆ మానసిక స్థితి నేను చెప్పింది అర్థమైంది కదా, నిరంతరము అది తప్ప ప్రపంచంలో ఇంకేమీ నాకు అర్థం లేదు. మరి ప్రపంచంలో ఎలా జీవించాలి, నువ్వు చెప్తే ఎలా జీవించాలో, శిష్యస్తేహం సాధి మాంత్వం ప్రపంచం, అది రైతా తప్ప చేయొచ్చా చేయకూడదా, ఇంకా ప్రశ్న ఏమి రావు. రథచక్రాన్ని ఎత్తుతున్నటువంటి వాడి మీద బాణాలు వేసే అన్నాడు. మరి వీరుడవుడు ఏమిగా వేశాడుగా, ఇది మేము చేస్తాం మాస్టర్, మీరు చేస్తానంటే లోపల ఉన్నటువంటి గురు చేతనత్వం చెప్పడం వల్ల చేయటం లే. ఆ తేడా మీరు గుర్తుంచుకుంటూ కళ్ళు మూసుకోండి, చెప్పింది దాన్ని జాగ్రత్తగా సెంటర్ లోకి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయండి. మీరేమీ చేయకుండా మీరు వదిలేస్తే సెంటర్ లో గడుపుతారు. రాయిని పైకెత్తి పెట్టాలంటే మీరు బలప్రయోగం చేయాలి, కానీ వదిలేస్తే ఎక్కడికి వెళ్తుంది రాయి, ఆటోమేటిక్ గా సెంటర్ లో పడిపోతుంది. అంచేత మీ ఆలోచనలను దాన్ని ప్రతి దాన్ని కూడా ఈ క్షణానికి వదిలేయండి.